అధ్యాయం 2. దేవుడు ఎందుకు అవతరించాలి? మనమంతా పరిమితులు గలవారమని స్పష్టమే. పరిమితుడైన మనిషి అపరిమితుడు. అదృశ్యుడు అయిన దేవుణ్ణి తెలుసుకోలేడు. మనిషి దేవుణ్ణి గురించి తెలుసుకోగలడుగాని దేవుణ్ణి నేరుగా తెలుసుకోలేడు. ఎందుకంటే అనంతమైన దానికి పరిమితమైన దానికి మధ్య అంతరం ఎప్పుడూ అనంతమైనదే. పరిమితమైనది ఆ అనంతమైన అంతరాన్ని దాటి అనంతుడైన దేవుణ్ణి చేరుకోలేదు. కాబట్టి మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలన్నా చేరుకోవాలన్నా దేవుడే చొరవ తీసుకుని మార్గం చూపించాలి. బహుశా ఇందుకే హిందూమతం అవతారం అనే భావన, క్రైస్తవమతం అవతరణ అనే భావన వంటి కొన్ని ప్రధాన మతాలలో దేవుడు మానవ చరిత్రలో మనిషిగా కనిపించే ఆలోచన కనిపిస్తుంది. దేవుడు అవతరించాలనడానికి ఇదే మొదటి కారణం. పరిమితుడైన మనిషి ఆయనను నిజంగా తెలుసుకోగలగడానికి. దేవుడు అవతరించాలనడానికి రెండవ కారణం పాప సమస్య. మనిషి నైజంగా మతపరమైనవాడు. దేవుని గురించిన సత్యాన్ని కనుగొనడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. నిజానికి మతమంటే దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నమే. రిలీజియన్ అనే లాటిన్ పదానికి ఆరి లీజియన్ మళ్లీ కలుపుకోవడం అని అర్థం. కాబట్టి విశ్వవ్యాప్తమైన మతపరమైన అన్వేషణ దేవునితో మళ్లీ కలుసుకోవాలనే అన్వేషణే. దీని అర్థం ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మనుషులు తమ సృష్టికర్తతో సంబంధాన్ని కోల్పోయారు అని. స్వార్థపరత్వం వైపు మొగ్గుచూపే మానవ పాపం మనిషిని దేవుని నుండి వేరుచేసి అసూయ, భయం, ఒంటరితనం, అనుమానం, అపరాధభావం, అశాంతి, మరణం వంటి కీడు పరిణామాలన్నిటినీ తెచ్చిపెట్టిందని బైబిలు చెబుతోంది. పాపం మనుషులలో పుట్టుకతోనే వచ్చే వ్యాధి. దాని సంక్రమణతోనే మనం పుడతాం. బహుశా ఇందుకే మన పూర్వీకులు తమ హృదయాల విషాద రోదనను వ్యక్తపరుస్తూ ప్రార్థించారు. ఇప్పటికీ అనేకమంది భక్తిగల హిందువులు గాయత్రీమంత్రం పఠించిన తర్వాత ఇలా ప్రార్థిస్తారు, పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం పుండరీకాక్ష సర్వపాపహరో హరే. దీని అర్థం, నేను పాపిని, పాపకార్యాలు చేసేవాడిని, నా స్వభావం పాపభరితం, నేను పాపంలో పుట్టినవాడిని. ఓ కమలాక్షుడా, సర్వపాపహరుడవైన హరి, నన్ను రక్షించు. మోనియర్ విలియమ్స్, ఇండియన్ విజ్డమ్, న్యూఢిల్లీ, రూపా అండ్ కో, 2001, 158లో ఉదహరించబడింది. పౌలు అనే యూదుడు ఇలా అన్నాడు, మేలు చేయవలనన్న కోరిక నాకున్నదిగాని దానిని జరిగించుట నాకు లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. రోమా 7 వచనాలు 14 నుండి 25. మనుషులంతా పాపం చేసి దేవుని మహిమను అందుకోలేకపోయారని, పాపఫలితం మరణమని బైబిలు చెబుతోంది. రోమా 3:23-6. వచనం 23, మన హృదయాలలోకి తొంగిచూసి మన చుట్టూ చూస్తే పాపం నిజమైన సమస్య అని మనం గుర్తించగలం. మనుషులు మౌలికంగా మంచివారని, దైవత్వం కలవారని నమ్మి మనుషులను పాపులని పిలవకూడదని కొందరు అంటారు. మనుషులను పాపులని పిలవడమే అన్ని పాపాలలోకి పెద్దదని కూడా ఒకరు వెళ్ళి చెప్పారు. కాని వాస్తవం ఏమి చూపిస్తుంది? మనలో కొంత, బహుశా చాలా మంచితనం ఉందనేది కాదనలేని సత్యమే. అయినా వాస్తవానికి మనం నిజంగా పాపభరితులమేనని కనిపిస్తుంది. మనమంతా కొంత, నిజానికి చాలా మేలు చేయగలం. చేస్తున్నాం కూడా పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, క్షమించడం, ప్రేమతో ఇతరుల కోసం త్యాగం చేయడం వంటివి. మదర్ థెరీసా, మహాత్మాగాంధీ మరియు ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, విపత్తుల బాధితులకు సహాయం చేస్తున్నా అనేకమంది వీటికి ఉదాహరణలు. కాని దొంగతనం, అబద్ధం, హత్య, మోసం చేసే మానవ ప్రవృత్తి గురించి కూడా మనకు బాధాకరంగా తెలుసు. వీటికి పాల్పడేవారిని, బాధితులను కూడా మనం ఎరుగుదుము. హిట్లర్ నాజీ పాలనలో, మతోన్మాద గుంపుల చేతిలో, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తీవ్రవాదుల చేతిలో వేలాది, లక్షలాది మంది జరిగిన అమానుషమైన, క్రూరమైన హత్యలు ఈ సత్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. మనం మంచివారిగా ఎంపిక స్వేచ్ఛతో సృష్టించబడ్డాముగాని చెడిపోయాము. మనలో నైతిక భ్రష్టత్వమనే శాశ్వత సమస్య ఉంది. సగటున ఒక్క వార్తాపత్రికలోనే మనుషులు చేసే భయంకరమైన దుష్కార్యాల గురించి 8 నుండి 12 కథనాలు కనిపిస్తాయి. ది హిందూ, చెన్నై, శనివారం, అక్టోబర్ 8, 2005, pages 1, 3, 4, 8, 15, 19, 20 ఇలాంటివి డజనుకు పైగా కథనాలు చూడవచ్చు. పత్రికలలో, మాధ్యమాలలో నివేదించబడే నైతిక దుష్కార్యం వాస్తవానికి జరిగేదానితో పోలిస్తే అతి స్వల్పమని కూడా మనకు తెలుసు. మనం తలుపులు గడియ వేసుకోవడం, ఒకరినొకరు నమ్మకపోవడం, పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాలు, అవినీతిని అరికట్టే విభాగాలు ఉండటం, ఇవన్నీ నిజంగా ఒక సమస్య ఉందనే సత్యాన్ని మరింత రూఢి చేస్తాయి. మనం పాపభరితులమని, మనకు రక్షకుడు అవసరమని వాస్తవం రూఢి చేస్తుంది. దేవుడు మానవ చరిత్రలోకి రావాల్సిన రెండవ కారణం ఇదే. మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించి పాపక్షమాపణను, దేవుని నుండి శాశ్వత వేర్పాటుతో సహా పాప పరిణామాలన్నిటి నుండి రక్షణను మనకు అనుగ్రహించడానికి. సంక్షిప్తంగా, మన విమోచన కోసం దేవుడు అవతరించాల్సి వచ్చింది. దేవుడు అవతరించాల్సిన మూడవ కారణం తన గురించి మనకు మరింత సంపూర్ణమైన ప్రత్యక్షతను ఇవ్వడం. దేవుడు తనను తాను వివిధ రీతులలో ప్రత్యక్షపరుస్తాడు. ప్రకృతి ద్వారా, మన మనస్సాక్షి ద్వారా, చరిత్రలో తన క్రియల ద్వారా, లేఖనాల ద్వారా, వీటన్నిటి ద్వారా దేవుని గురించి కొంతవరకు తెలుసుకోగలం. కాని దేవుని గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి దేవుడే మన వద్దకు రావాలి. కాబట్టి క్రీస్తులో దేవుడు వ్యక్తిగతంగా వచ్చాడు. తన స్వభావాన్ని గురించి, తన స్వీయ వ్యక్తిత్వం, కార్యం ద్వారా రక్షణ ప్రణాళికను గురించి సాటిలేని మరింత ఉన్నతమైన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి దేవుడు మాత్రమే మనకు తగినంతగా ప్రత్యక్షపరచగలడు గనుక ఇది సత్యం. లోరైన్ బోయెట్నర్. స్టడీస్ ఇన్ థియాలజీ, వాషింగ్టన్, ది ప్రెస్బిటేరియన్ అండ్ రిఫార్మ్డ్ పబ్లిషింగ్ కంపెనీ, 1983, 2005 నుండి 2006. ఈ లోకాన్ని సృష్టించిన మహాదేవుడు తానే సృష్టించిన లోకంలోకి నిజంగా దిగివచ్చి తాను సృష్టించిన ప్రజలతో కలిసి నడిచాడు, మాట్లాడాడు. అదే అవతరణ అద్భుతం. అదే కాబట్టి బైబిలు ప్రకారం క్రీస్తే మనుషులకు దేవుని తుది, పరిపూర్ణ ప్రత్యక్షత. హెబ్రీయులకు 1:1-4, Yohanu 1:14-18, అవతరణ మానవాళికి విమోచనను సాధ్యం చేయడమే కాక దేవుని గురించి మరింత సంపూర్ణమైన ప్రత్యక్షతను కూడా సాధ్యం చేసింది. బైబిలు చెప్పేది, క్రైస్తవులు నమ్మేది ఇదే. కాని దేవుడు మనిషిగా మారాడని మనం ఎలా నమ్మగలం? దేవుడు మనిషిగా మారడం అసలు సాధ్యమేనా అని కొందరు అడుగుతారు. ఇప్పుడు మనం ఆ ప్రశ్న వైపు తిరుగుదాం.